The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవరం. మనము ఇక్కడికి అమృత బిందువులు చెప్పుకోవడానికి వచ్చేసాం కదండి. ఈవేళ మనము గురు శిష్య సంవాదము మనసు మీద ముద్రలు వద్దు అనేది సూక్తి మంజరిలో చెప్పుకుందాం. అలాగే పిల్లలు వీరు మీకు తెలుసా, మరియు అమృత బిందువు ఇది భక్తిమాల నవంబర్ 2007 అప్పటిది చెప్పుకుందాం. అయితే ముందుగా మనము ఈ గురు శిష్య సంవాదంలో చూద్దాం. మనసు మీద ముద్రలు వద్దు. పతన్నపి నరః కూపే యథా మధుకణే రథః తథా సంసార లగ్నోయం రథోదార సుతాదిషు. తాత్పర్యం, మనిషి కాలుజారి బావిలో పడిపోతూ కూడా ఆ మధ్యలో అనుకోకుండా నోట్లో పడిన తేనె చుక్కను చప్పరించి సంతోషపడుతూనే ఉన్నాడు. అలాగే అతడు సంసారం అనే వలలో చిక్కుకుని కూడా భార్యాపుత్రాదుల మీద ఆసక్తిని పెంచుకుంటూనే ఉన్నాడు. ఇది దీని తాత్పర్యం. అయితే శిష్యుడు గురు సంవాదం చూద్దాం. ఆనందం బ్రహ్మస్వరూపం అంటారు నిజమేనా అని శిష్యుడు అడుగుతాడు. గురువు, సందేహం ఎందుకు అంటాడు. శిష్యుడు, ఎందుకంటే ఈ అద్వైతులు ఎప్పుడు చూసినా వైరాగ్యం కావాలి వైరాగ్యం కావాలి అని గోల చేస్తూ ఉన్నారు. నన్ను ప్రశాంతంగా ఏ సుఖమో అనుభవించనివ్వడం లేదు. వైరాగ్యం లేదే పరమాత్మ చిక్కడని బెదిరిస్తున్నారు. దానితో విసుగెక్కి విశిష్టాద్వైతంలోకి వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు చూసినా చక్కగా లక్ష్మీనారాయణులను కలిపి పూజిస్తారు, వాళ్ళని చక్కగా అలంకరిస్తారు. కనుక వీళ్ళైతే నన్ను నా కుటుంబాన్ని సుఖంగా ఉండనిస్తారని ఆశపడి వాళ్లలో చేరాను. కానీ రోజులు గడిచిన కొద్దీ వాళ్ళు కూడా నియమాలు పెంచడం మొదలుపెట్టారు. పరమాత్మ అయిన శ్రీహరి నిత్య నిర్మల స్వరూపుడని, నిత్యానప్ప ఆయన అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వెంటనే ఉంటుంది కదా. అందుకని లక్ష్మీదేవి కూడా తానే ఆ స్వామి వెన్నంటి ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఆమె కోసం వెపర్లాడాడని, అందువల్ల భక్తులు కూడా ఐహిక సంపదల కోసం ఆరాట పడరాదని చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఇక లాభం లేదని ద్వైతుల్లోకి చేరాను. వాళ్ళైతే మితాహారమని, ఏకాదశి ఉపవాసమని, బ్రహ్మచర్య దీక్షలని మొదలుపెట్టి చివరికి వైరాగ్యం లేనిదే పరమాత్మ ప్రాప్తి అసాధ్యమని తేల్చేశారు. అద్వైతులకి, విశిష్టాద్వైతులకి, ద్వైతులకి పరస్పరం పడదు. ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి పద్ధతులు వారివి, ఎవరి ప్రాధాన్యాలు వారివి. అయినా సరే వీళ్ళలో ఎవరూ నన్ను ప్రశాంతంగా సుఖాలను అనుభవించనీయడం లేదు. మళ్ళీ అందరూ ఆనంద బ్రహ్మ అంటూనే ఉన్నారు. అందుకని అడుగుతున్నా, ఆనందం బ్రహ్మస్వరూపం అనే మాట నిజమేనా అని. గురువు, అది సరేగాని నీకు భార్యాపుత్రాదుల ద్వారా లభించేది ఆనందమేనా అని ప్రశ్న వేస్తాడు. అదేమిటండి, ఆనందం లభించకపోతే లోకమంతా వాళ్ల కోసం ఎందుకు ఆరాటపడుతుంది? అది కాదయ్యా, నీ భార్యాపుత్రాదులేమో అక్కడున్నారాయే, నువ్వేమో ఇక్కడున్నావాయే. వాళ్లలోంచి నీలోకి ఆనందం ఎలా సంక్రమిస్తుంది? సంక్రమించడం ఏమిటండి, వాళ్ళని చూస్తే ఒక ఆనందం, తాకితే ఒక ఆనందం, వాళ్ళ గురించి వింటేనే ఒక ఆనందం. ఇలా వాళ్ళ వల్ల నాలో అనేక రకాలుగా ఆనందం పొంగులెత్తుతూ ఉంది. ఓహో, ఆనందం నీలోనే పొంగులెత్తుతుందన్నమాట. అంటే వాళ్ళలోంచి నీలోకి ఆనందం ప్రవహించడం లేదు, అంతకుముందు నీలో ఆనందం ఉంది, అక్కడ వాళ్ళని చూసేసరికి ఇక్కడ నీలో ఆనందం పొంగులెత్తుతుంది. అంతేనా నువ్వు చెప్పేది? అదేమన్నా తప్పంటారా గురూజీ? గురు, తప్పప్పుల మాట అలా ఉంచు. ఆనందం అనేది వాళ్ళని చూడకముందే నీలో ఉంది, వాళ్ళని చూడడం వల్ల పొంగులెత్తుతుంది. నా ప్రశ్న ఏమిటంటే, నీలో ఉన్న ఆనందం అంతకుముందు పొంగులెత్తకపోవడానికి కారణం ఏంటి అని. బహుశా వాళ్ళలో కూడా కొంత ఆనందం ఉండుంటుంది. నేను వాళ్ళని చూసినప్పుడు ఆ ఆనందం నా కళ్ళ ద్వారా నాలోకి ప్రవేశిస్తుంది అనుకుంటా, అందుకే నాలో ఆనందం అధికమై పొంగులెత్తుతుందేమో. ఓహో, వాళ్ళలోంచి ఆనందం నీలోకి ప్రవహిస్తే వాళ్ళలో ఆనందం తగ్గాలి కదా, వాళ్ళకి అలాంటి అనుభూతి ఉంటుందా? లేదు, నాలోంచి కూడా వాళ్ళలోకి ఆనందం ప్రవహిస్తుంది కనుక వాళ్ళలో కూడా ఆనందం పొంగుతుంది. ఇటు అటు సమంగా ప్రవహిస్తే ఎవరిలోనూ పొంగడం కుదరదు కదా అన్నారు గురుగారు. ప్రవహించడం అంటే ఓవర్లోడ్ ట్యాంక్లోంచి నేల మీదకి తొట్టులోకి నీళ్లు ప్రవహించినట్లు ప్రవహించడం కాదు. మెదడు ప్రాంతంలో కొన్ని గ్రంథులు ఉత్తేజాన్ని పొందినప్పుడు న్యూరాల్ అనబడే సూక్ష్మకణాలు నీటి బుగ్గల్లాగా అగజమ్మ పడతాయి. ఆ సూక్ష్మకణాలు మెదడు ప్రాంతంలోని అనుభూతి కేంద్రాలను తాకినప్పుడు మానవుడికి ఆనందానుభూతి కలుగుతుంది. ఆ కణాల వర్షం తగ్గినప్పుడు ఆనందం తగ్గిన అనుభూతి కలుగుతుంది. అలాంటి కణాల ఉత్పాదనకు భార్యాపుత్రాదులు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తారు. ఆ ఉత్ప్రేరకాలు ఉన్నప్పుడు సంభవించే న్యూరాన్ల వర్షపాతాన్ని నేను ప్రవహించడం అంటున్నాను. ఇక్కడ వాళ్లకు నేను, నాకు వాళ్ళు పరస్పరం ఉత్ప్రేరకాలుగా ఉన్నాం కనుక నేను చెప్పే ప్రవాహాల వల్ల ఒక చోట ఆనందం తగ్గిపోవడం మరో చోట పెరగడం అనేది ఉండదు. గురువుగారు అంటారు, బాగుంది, మంచి పరిశోధన. మొత్తం మీద నువ్వు చెప్పే అనుభూతి మెదడు అనే ప్రాంతానికి, అక్కడ అప్పుడప్పుడు కురిసే న్యూరాళ్ల వర్షానికి సంబంధించింది. అంటే ఈ అనుభూతి కొంత ప్రదేశానికి కొంతకాలానికి పరిమితమైంది. ఇది నిజమైతే నీకు కలిగిన అనుభూతిని ఆనందం అనడానికి వీలులేదు. ఎందుకని అంటారు శిష్యుడు. ఆనంద బ్రహ్మ అనే చోట చెప్పిన ఆనందం దేశకాలాలకు అతీతమైంది అంటారు గురువు. దేశకాలాలకు పరిమితంగానే అనుభూతి అంటూ ఒకటి ఉండడం సాధ్యమా? నీకు సాధ్యం కాకపోతే వారు చెప్పిన ఆనందం నీ దగ్గర లేనట్లే. మరి ఈ లోకంలో ప్రతి వాళ్ళు నా అనుభూతి లాంటి అనుభూతుల్ని ఆనందం అని అంటున్నారు ఎందుకని? గురువు అంటారు, యుద్ధంలో గెలిచి వచ్చిన వీరుని చూసి జనమంతా వీడు పులి వీడు సింహం అన్నారు. ఇప్పుడు ఈ వీరుడు పులా సింహమా మనిషా? మనిషే. అయితే వాడిలో ఉండే పరాక్రమానికి, పులిలోను సింహంలోనూ ఉండే పరాక్రమానికి పోలిక ఎక్కువగా ఉండడం వల్ల వాడిని పులి సింహం అంటున్నారు అంతే. అలాగే దేశకాలాతీతమైన ఆ శాశ్వతానందానికి మెదడు వల్ల, కణజాలం వల్ల, ఉత్ప్రేరకాల వల్ల జరించే అనుభూతికి కొంత పోలిక ఉంది. అంటే కొంత అంటే ఎంత గురువు గారు? మహాసముద్రానికి నీటి పట్టుకే ఉన్నంత. అయినా సరే ప్రజలు ఆ మాత్రపు పోలికకే తృప్తిపడి నీ అనుభూతిని ఆనందం అంటున్నారు. వాళ్ళన్నంత మాత్రం చేత వీరుడు నిజంగా పులిగాడు, నీ అనుభూతి నిజంగా ఆనందం కాదు. మరి నా అనుభూతిని ఏమనాలి గురువుగారు? పేరుదేముంది, మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. అయితే స్పష్టత కోసం శాస్త్రకారులు మాత్రం నీ అనుభూతిని సుఖం అన్నారు. శిష్యుడు, ఎందుకని అలా అన్నారు గురువు? నువ్వు చెప్పిన కారణం వల్లే నీకు అనుభూతి కలిగే అనుభూతి ఇంద్రియాల ద్వారా లభిస్తుంది. నీ వాళ్ళని చూస్తే నీకు ఒక సుఖం, ఇది నేత్ర సుఖం, అంతే కదా? వాళ్ళని ముట్టుకుంటే ఒక సుఖం, ఇది స్పర్శ సుఖం, ఇదే చర్మసుఖం. వాళ్ళని గురించి వింటే సుఖం, ఇది కర్ణసుఖం. ఇన్ని మాట్లాడుకో, ఏ ఇంద్రియం ద్వారా నీకు ఉత్ప్రేరణ జరిగినా ఆ న్యూరాన్ల వర్షం మాత్రం మెదడు దగ్గరే జరుగుతుంది. నిజానికి అసలైన ఇంద్రియం మనస్సే. ఖమ్ అంటే ఇంద్రియం, సు అంటే మంచి. ఇంద్రియాల ద్వారా లభించే మంచి అనుభూతులు కనుక వీటిని సుఖాలన్నారు. నిజానికి నీ సుఖాలన్నీ మానసిక సుఖాలే. ఉపనిషత్తులో చెప్పిన ఆనందం మానసిక అనుభూతి కాదు. శిష్యుడు, మనసు ద్వారా లభించే అనుభూతులన్నీ నాసిరకంవి అంటున్నారు కదా. మనసు ద్వారా లభించే అనుభూతులన్నీ నాసిరకం అంటున్నారు కదా. యోగులు చేసే యోగాలు, వాటి వలన లభించే యోగానందాలు, ఇవన్నీ కూడా మానసిక అనుభూతులు కావా? ఆ మాటకొస్తే మనసు లేనిదే అనుభూతి సాధ్యమా? నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ మనసు పనిచేస్తుందా అంటారు గురువు. లేదు. మరి మెళక వచ్చాక నీకేమైనా అనుభూతి కలుగుతుందా? ఆ నిద్ర సమయంలో ఎంతో హాయిగా ఉండింది అనే అనుభూతి కలుగుతుంది అంటాడు శిష్యుడు. ఆ సమయంలో నీ మనసు పనిచేయడం లేదు కదా, ఈ అనుభూతి ఎలా కలిగింది? నిద్రా సమయంలో మనసు ఇతర విషయాలను గ్రహించేంతటువంటి సుఖంగా చురుగ్గా లేకపోయినా రవంత మేల్కొని ఉండడం వల్ల ఆనందాన్ని మాత్రం గుర్తుపడుతుందేమో గురువుగారు అంటారు. నువ్వు మెలకుగా ఉన్నప్పుడు కష్టాన్ని తేలిగ్గా గుర్తుపడుతున్నావా, సుఖాన్ని తేలిగ్గా గుర్తుపడుతున్నావా? శిష్యుడు, కొంచెం చిక్కు ప్రశ్నే. నన్ను నేను పరిశీలించుకున్న కొద్దీ కష్టాన్ని త్వరగా గుర్తుపడుతున్నాను అనిపిస్తుంది గురువు అంటారు. అంటే సుఖాన్ని గుర్తుపట్టడానికి మరింత విశాలమైన మనోభావం కావాలి అన్నమాట. మరి నిద్రా సమయంలో స్వల్పమైన మనోభాగమే మేల్కొని ఉంది గనక అది సుఖాలను మాత్రమే గుర్తుపట్టగలుగుతుందని అనడం కుదురుతుందా? కుదరదు. ఈ ఒక్క సందర్భంలో మాత్రం మనసుతో సంబంధం లేని అనుభూతి నా నిత్యానుభవంలో ఉందని ఒప్పుకోక తప్పడం లేదు గురువు గారు. దానికి బాధపడుకో. మెలకువలో ఇంద్రియాల ద్వారా కొన్ని సుఖానుభూతులు పొందుతున్నావు, వాటన్నింటినీ నెమరు వేసుకో. గాఢ నిద్రలో ఇంద్రియ స్పర్శ లేకుండా సుఖానుభూతిని పొందుతున్నావు. ఈ రెండింటిలో ఏ సుఖం గొప్పది? అంటే తేల్చుకోలేకపోతున్నాను అంటాడు శిష్యుడు. కొత్తగా సింహాసనం ఎక్కిన యువరాజు జయజయద్వానాలకు బహుమతులకు పొంగిపోతున్నాడు. ఒళ్ళు తెలియని సుఖంలో ఉన్నాడు. కానీ ఆ బహుమతుల బారులు పెరిగిపోయి అర్ధరాత్రి దాటేసరికి సింహాసనంలోనే కొనికి పాటలు పడుతున్నాడు. అవును, నిజమేనండి. సింహాసన సుఖం కంటే నిద్రాసుఖం తక్కువదైతే వాడు ఎక్కువ దాన్ని విడిచిపెట్టి తక్కువ దాంట్లోకి పోతాడా? కొంచెం ఆలోచించాలి గురుగారు. సింహాసన సుఖమే పెద్దదైనా ఇంద్రియాలు సహకరించకపోవడం వల్ల వాడు తప్పనిసరిగా నిద్రలోకి తోసివేయబడి ఉండొచ్చు. మరి అయితే నిజమైతే అది ఆ నిద్రలోంచి బయటకు వచ్చిన యువరాజు యొక్క అనుభూతి ఎలా ఉండి ఉండాలి? గుమగుమలాడే పూదోటను వదిలి బయట కొంతసేపు తిరిగి మళ్ళీ పూదోటలోకి వచ్చినట్లు ఉండాలి కదా గురూజీ. యువరాజుకి అనుభవం అలాగే ఉంటుందా? లేదు స్వామి, ఆ కొద్ది క్షణాలు భలే హాయిగా ఉందయ్యా అనే అనుభూతే కలుగుతుంది గురుగారు అంటారు. యువరాజుకే కాదు, ఎంత మహాసుఖంలో ఉన్నవాడికి కూడా గట్టి కురుకుబడితే ఇలాంటి అనుభూతే కలుగుతుంది. పేదలకైనా, ధనికులకైనా, యువకులకైనా, వృద్ధులకైనా, పామరులకైనా, పండితులకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా ఈ అనుభూతి ఇలాగే ఉంటుంది. కనుక ప్రపంచంలో ఉండే సుఖాలన్నిటికన్నా గాఢ నిద్రలో ఇంద్రియాలు మనస్సు పనిచేయని సమయంలో, కాలమే తాత్కాలికంగా తన అస్తిత్వాన్ని కోల్పోయే సమయంలో మనిషి అనుభవం చేసుకోమే గొప్పదని ఒప్పుకోక తప్పదు. నిజమే. ఇలాంటి మహత్తరైన గాఢ నిద్రాసుకం నాకు ఎక్కువసేపు ఉండాలంటే నేనేం చేయాలి అని గురుగారు అడుగుతారు. దానిది ఏముంది, ఎక్కువసేపు నిద్రపోతే సరే అంటాడు శిష్యుడు. ఎక్కువసేపు నిద్రపోతే ఎక్కువసేపు కలలకు వస్తాయి కదా, ఆ కలలో మనం కోరుకున్న మహత్తర ఆనందం లేదు కదా, అది కావాలంటే గాఢ నిద్ర కావాలి కదా. అవును, మెరుగులో విషయాలను గట్టిగా భావన చేసిన కొద్దీ ఇంచుమించు ఇలాంటి విషయాలే స్వప్నాలుగా వస్తుంటాయి. కనుక స్వప్నాలు తగ్గాలంటే మెలకువలో జరిగే సంఘటనలు మనసుకు పట్టించుకోవడం తగ్గించాలి. అంటే మెలకువలో వచ్చే సుఖదుఖాలు మనసు మీద ఎక్కువగా ముద్ర వేయకుండా జాగ్రత్త పడాలంటావా అంతే కదండి. అంటే గాఢ నిద్రాసుకం పెరగాలంటే నాలో వైరాగ్యం పెరగాలంటావా? శిష్యుడు అంటాడు, అనవలసి వస్తుంది, తార్కికంగా ఆలోచిస్తే అలా అనక తప్పడం లేదు గురుగారు. గాఢ నిద్రాసుకం అనేది తాత్కాలిక దేశకాలాతీత స్థితి. దీన్ని పొందడానికే వైరాగ్యం కావాల్సి వస్తే శాశ్వతంగా దేశకాలాతీతమైన పరమాత్మానంద స్థితిని పొందడానికి వైరాగ్యం అక్కర్లేదంటావా? అక్కర్లేదని చెప్పలేకపోవచ్చు, కానీ అది లేకపోతే పరమాత్మానంద ప్రాప్తే లేదని, లౌకిక సుఖాల వాసన చూస్తేనే పరమాత్మానందం ఎగిరిపోతుందని బెదిరించవచ్చునా అని ఆలోచిస్తున్నాను గురువు అంటాడు. కరుణామయుడవే, నేను కొంచెం మెలకువలో ఉండగానే ఇక్కడ సుఖాలను రవ్వంత అనుభవిస్తూ ఉండగానే గాఢ నిద్రాసుకాన్ని కూడా అదే సమయంలో అనుభవించే ఉపాయాన్ని చెప్పకూడదు? శిష్యుడు, అదే సమయంలో పట్టుబడితే ఏమీ చెప్పలేను, అయితే గాఢ నిద్రాసుకం లభించడానికి మెలకువ దశలో ఏ సుఖాలు అనుభవించకూడదని నేను చెప్పను. నేను చెప్పదలిచింది ఏంటంటే, మెలకువ దశలో అనుభవించే సుఖ దుఃఖాల తాలూకు ముద్రలను మీ మనసు మీద లేకుండా చూసుకోను అని మాత్రమే సలహా ఇవ్వగలను గురువుగారు అంటారు. మంచి మేధావయ్యా, వైరాగ్యం అనే పదం లేకుండా వైరాగ్యాన్ని బోధించావు. నువ్వు చెప్పిన త్రిమతాల వారు ఉన్నారే, అదే అద్వైత విశిష్టాద్వైత ద్వైతాల వారు, వారు పాపం సూటిగా వైరాగ్యాన్ని బోధించారు, అంతే తేడా. అలా కాదండి, నేను మనసు మీద ముద్రలు వద్దంటున్నాను, వారు సుఖాల వాసనే పనికిరాదంటున్నారు. ఓహో, అలాంటి తెలివితక్కుమాట మాట్లాడేవారు త్రిమతాల్లో ఒకరూ లేరు. మనిషి బ్రతికి ఉన్నాక సుఖమో దుఃఖమో అనుభవానికి రాకుండా జీవించడం సాధ్యమే కాదు. కేవలం సుఖాల పరిత్యాగం చేస్తాను లేదా కేవలం దుఃఖాలే పరిత్యాగం చేస్తాను అనేది భూలోకంలో సాగే మాట కాదు. సుఖ దుఃఖ మిశ్రమ ఫలం ఉంటేనే మానవ జీవితం లభిస్తుంది. ఈ విషయంలో అభిప్రాయ భేదం లేదు. వారందరూ కూడా నువ్వు చెప్పినట్లుగానే మనసు మీద ముద్రలు పడనీయవద్దని మాత్రమే చెప్పారు. అయితే నీ భాష వేరు, వారి భాష వేరు. నీ భాషలో మెదడు, న్యూరాన్లు, ముద్రలు ఇలాంటి పదాలున్నాయి. వారి భాషలో సంసక్తి, సంస్కారము, వాసన, వైరాగ్యం ఇలాంటి పదాలున్నాయి, అంతే తేడా. ఈ విషయం విస్పష్టం కావడం కోసమే మహాత్ములు మనకు ఒక సూక్తిని అందించారు. గమనించు, పతన్నపి నరః కూపే యథా మధుకణీరత తదా సంసార లగ్నోయం రథోదార సుతాదిషు. మనిషి కాలుజారి బావిలో పడిపోతూ కూడా ఆ మధ్యలో అనుకోకుండా నోట్లోకి పడిన తేనె చుక్కును చప్పరించి సంతోషపడుతూనే ఉన్నాడు. అలాగే అతను సంసారం అనే వలలో చిక్కుకును కూడా భార్యాపుత్రాదుల మీద ఆసక్తి పెంచుకుంటూనే ఉన్నాడు. ఒకడు అడవిలో పోతూ కాలుజారి పాడు బావిలో పడ్డాడు. దాంట్లో నీళ్లు లేవు, కానీ అడుగున పాములున్నాయి. అయితే పక్క గోడలకు పెద్ద పెద్ద తీగులున్నాయి. పడే మనిషికి ఆ తీగల్లో దేనైనా గట్టిగా పట్టుకుంటే బతుకుతానని తెలుసు. అలాగే పట్టుకున్నాడు కూడా, కానీ చేయి జారిపోతుంది. ఈలోగా తీగ కదలడం వల్ల దానికి పట్టి ఉన్న తేనె తుట్టె పగిలి తేనె చుక్కలను కొన్ని వీడి నోట్లో పడ్డాయి. ఈ మూర్ఖుడు తేనె చుక్కలను ఆస్వాదించాలా, చేతి పట్టు చూసుకోవాలా? తేనె చుక్కలను వాడు ఆపలేడు. వాడు తెలివిగల వాడైతే ఆస్వాదించడాన్ని ఆపగలడు. అలా ఆపితే వాడు చేతి పట్టు మీద దృష్టి పెట్టి గట్టెక్కగలుగుతాడు. అలా కాక వాడు మధుకనీరత తేనె చుక్కలను ఆస్వాదించడంలో మునిగిపోతే నువ్వు చెప్పిన న్యూరాల జల్లు మొదలవుతుంది, మనసు మీద ముద్రపడుతుంది. ఈ గందరగోళంలో వాడు చేయి పట్టు తప్పిపోతుంది. అలాగే భార్యాపుత్రాదుల మీద అత్యాసక్తి గలవాడు సంసార లగ్న సంసారంలో చిక్కుకుపోయిన వాడు అవుతాడు. పక్షి వల మీద కూర్చోవడం వేరు, వలలో చిక్కుకుపోవడం వేరు పక్షి. అలాగే మనిషి సంసారంలో ఉండడం వేరు, సంసారంలో కూరుకుపోవడం వేరు. సంసారం అంటే భార్య పిల్లలు కాదు, సుఖదుఖాలే సంసారం. వాటిలో కూరుకుపోయిన వారు సంసారులు. అనుభవిస్తూ కూడా వాటి రాకపోకలను గమనించేవారు సాధకులు. తేనె చుక్కలను ఆస్వాదించినట్టే జీవితంలో సుఖదుఖాలను ఆస్వాదించేవాడు సంసారంలో కూరుకుపోతాడు. పక్షి వలలో పడ్డట్టు ఏనుగు ఊపిలో పడ్డట్టు అయిపోతాడు. ఈ స్థితినే ఈ శ్లోకంలో లగ్న అనే పదంతో సూచించారు. ఇలా కూరుకుపోకుండా అనివార్యాలుగా వచ్చిపడే సుఖదుఖాలను అంటిముట్టకుండా అనుభవించేవాడు గట్టెక్కి పరమాత్మానందాన్ని చేరుకుంటాడు. న్యూరాల భాషలో చెప్పినా సంస్కారాల భాషలో చెప్పినా నిజమైన పరమాత్మానందాన్ని పొందాలనుకుంటే ఈ వైరాగ్యానికి మించి మరో మార్గం లేదు. వైరాగ్యం తర్కాలతో కాదు, వాదాలతో రాదు, పంతాలతో అసలు రాదు. దానికి శరణాగతి రూపమైన గురుభక్తి కావాలి, వివేక రూపమైన అనుభవ జ్ఞానం కలగాలి. ఈ రెంటినీ అనుగ్రహించగల కరుణామయుడు ఆదిగురువు దత్తాత్రేయుడు ఒక్కడే. ఆయన అనుగ్రహంతో ఈ సూక్తి నీకు నిత్యానుభవ సిద్ధమగుగాక, జయగురు దత్త అంటూ మన స్వామీజీ వారు ఇంత చక్కని సూక్తిని మనకు అందించారు కదా.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో మీరు కోరుకున్న పాటలతో విప్పండి అంటూ పొడుపు కథలతో కడుపుబ్బా నవ్వించే జోకులతో అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
The voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనము పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ శంకర పండితుడు అనే ఆయన గురించి తెలుసుకుందాం. నేపాల్లోని గండకీ నదీ తీరంలో శంకర పండితుడు అనే పండితుడు ఉండేవాడు. అతడు తెల్లవారుజామున లేచి మధ్యాహ్నం వరకు రామమంత్ర అనుష్ఠానం చేసి అప్పుడు శివాలయంలోకి శివునికి అర్చన చేసి ఆ తర్వాత భోజనం చేసేవాడు. మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు సంస్కృత పాఠాలు చెప్పేవాడు. అనుష్ఠానము పాఠశాల తప్పితే అతనికి మూడవ ధ్యాసే ఉండేది కాదు. ఆ గ్రామాధిపతికి శంకర పండితుడి మీద మంచి గౌరవం ఉండేది. ఇతని పోషణ భారం ఆ ప్రభువే చూసేవాడు. కొంతకాలానికి ఆ ప్రభువు మరణించగా అతని పెద్ద కొడుకు కుశలపాలుడు గ్రామాధికారి అయ్యాడు. కుశలపాలుడికి ఆ పాఠశాల మీద ఆసక్తి లేదు. అతనికి తన విలాసాలకే డబ్బు చాలడం లేదు, కానీ తన తల్లి సోదరులు అడ్డుపడతారనే భయంతో పాఠశాల ఎత్తివేయలేకుండా ఉన్నాడు. కొంతకాలానికి ఆ తల్లి మరణించింది. తర్వాత కుశలపాలుడికి కొత్త ఆలోచన వచ్చింది. ఏమంటే, ఒకప్పుడు తన తండ్రికి కలలో సూర్యుడు కనిపించి ఒక నిధిని చూపించాడు. అక్కడ త్రవగా 15 లక్షల బంగారు నాణాలు దొరికాయి. వాటిలో 10 లక్షల నాణాలతో సూర్యాలయం నిర్మించాలని ఆయన సంకల్పించాడు. కానీ ఇంతలో జబ్బు చేయడం వల్ల మరణం దగ్గరకు రాగా శంకర పండితుడిని తన కొడుకుల్ని పిలిపించి 10 లక్షల వ్యయంతో సూర్యాలయం నిర్మాణం జరిపించమని, మిగిలిన 5 లక్షలు ముగ్గురు కొడుకులు పంచుకోవాలని చెప్పి మరణించాడు. ఇప్పుడు కుశలపాలుడు తండ్రి సంతకం ఫోర్జరీ చేసి ఒక కొత్త విల్లు సృష్టించి దానిలో గుడి నిర్మాణం చేయాలనే సంకల్పం మానుకున్నానని, ఆ 10 లక్షల నాణాలు పెద్ద కుమారుడికి చెందాలని దొంగ విల్లునామా తయారు చేశాడు. ఇలా తయారు చేసే అతను శంకర పండితుడి దగ్గరకు వెళ్ళి ఆ విల్లుకు సాక్షి సంతకం పెట్టమని అడిగాడు. ఎందుకంటే శంకర పండితుడు చెప్పాలంటే గ్రామంలో ఎవరూ అనుమానించరు. కానీ శంకర పండితుడు దానికి అంగీకరించలేదు. కుశలపాలుడు అనేక విధాలుగా ఆశ చూపించాడు. చివరి సగం వాట ఇస్తాను అని కూడా అన్నాడు. ఆయన దానికి లొంగలేదు, చంపుతానని బెదిరించాడు. దానికే లొంగలేదు. మర్నాడు సాయంత్రం శంకర పండితుడు ఊరిబయట శివాలయానికి వెళ్లి వస్తుండగా కుశలపాలుడు దారి కాసి శంకర పండితుడి మీద పడి పొట్టలు పొడిచి పేగులన్నీ ముక్కలు చేసి వెళ్ళిపోయాడు. రామా రామా అంటూ నేలకొల్లిన శంకర పండితుడికి తానొక పూల దిబ్బ మీద పడ్డట్టు తోచింది. అది ఒక నందనవనం. ఆ వనంలో ఒక అశ్వత్థ వృక్షం కింద శ్రీరాముడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై కొలువుదీరి ఉన్నాడు. శంకర పండితుడు భోర్భోర్న ఎడుసు రామపాదాలపై పడ్డాడు. హనుమంతుడు ఆయన లేవదీసి ఎత్తుకుని కౌగిలించుకున్నాడు. శ్రీరాముడు తలనిమిరి, నీవి ఇంకా మా పనులు భూలోకంలో చేయాలి, తర్వాత మా దగ్గరికి వద్దు గాని అన్నాడు. అంతే, కల్లాగా ఆ దృశ్యం మాయమైపోయింది. మళ్ళీ చూసుకునేసరికి తన శివాలయం పక్క పొదల్లో పడి ఉన్నాడు. పొట్టలో గాయాలే లేవు. శ్రీరామలీలకు ఆశ్చర్యపోతూ ఆనంద పరవశుడు కూడా అవుతూ శంకర పండితుడు ముందుకు సాగాడు. కుశలపాలుడు శంకర పండితుడిని హత్య చేసి కొద్ది దూరం వెళ్లేసరికి ఎవరో ఇద్దరు బలిష్టాకారులు ఎదురుగా వచ్చి పిడికిళ్లతో చితకబాదారు. అతనికి స్పృహ తప్పుతుండగా వారు ఇలా చెప్పారు, నీ ప్రాణం తీసి ఉండేవాళ్లమే కానీ శంకర పండితుడు నీకు క్షేమం కలగాలని శివాలయంలో ప్రార్థించాడు, నిన్ను ఆశీర్వదించాడు. అందువల్ల ఇప్పటికి వదిలేస్తున్నాము. ఇకపైన నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీ తల మేమే చితక్కొడతామని చెప్పి వారు మాయమైపోయారు. కుశలపాలుడికి స్పృహ తప్పిపోయింది. ఇంతలో శంకర పండితుడు ఆ దారిన వచ్చాడు. స్పృహ తప్పి ఉన్న కుశలపాలుని చూసేసరికి ఆయనకు ఎంతో జాలి కలిగింది. వీడు కరుణించి నన్ను కత్తితో పొడవబట్టే కదా, నాకు శ్రీరామప్రభు దర్శనం, హస్తస్పర్శ, హనుమద ఆలింగనము లభించాయి. ఇంత ఉపకారం చేసిన వాడికి మనం ఏమి చేయగలం అని విలపిస్తూ ముఖాన నీళ్లు చల్లి ఉపచారాలు చేసి కుశలపాలుడికి స్పృహ తెప్పించాడు. కుశలపాలుడు శంకర పండితుడిని చూసి బెంబేలెత్తిపోయాడు. నాకు రామదర్శనం చేయించిన మహానుభావుడు అంటూ శంకర పండితుడు కుశలపాలుడికి వందనం చేశాడు. కుశలపాలుడు తనను బాధిన వీరులు రామలక్ష్మణులే అని గ్రహించి తన నీచత్వానికి పరిపరి విధాల అని విలపించి శంకర పండితుడు పాదాలు పట్టుకుని ఇక నుంచి ధర్మంగా ఉంటానని ప్రమాణం చేశాడు. జీవుల హృదయాల్లో మార్పులు తీసుకురావడంలో పరమాత్మ చూపించే విలాసాలను తలుచుకుని శంకర పండితుడు సమ్ముగ్ధుడయ్యాడు. అటు తర్వాత కుశలపాలుడు శంకర పండితుని శిశరికంలో మంచి భక్తుడయ్యాడు. చూసారా బాలలు, భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, ఎవరిని ద్వేషించకుండా శివకేశవుల్లో భేదం చూడకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ చేసిన పూజలే నిజమైన పూజలు, అలా చేసిన పూజలే అలా కోరుకుంటూ మంచి జరగాలి అందరికీ అని చేసే పూజలే నిజమైన పూజలని శంకర పండితుడు నిరూపిస్తున్నాడు కదూ. అంటే ఆ శంకరాపత పండితుడు లాంటి సజ్జనులకు కూడా ఒక శ్లోకం ఇక్కడ కింద చెప్పబడింది చూడండి. చిన్నోపి రోహతి తరుహు క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర ఇది విమృశస్త స్వంత సంతవ్యంతేన విప్లుతా లోకే. చెట్టు నరికి వేసినా మళ్ళీ చిగురుస్తుందని, చంద్రుడు క్షీణించినా మళ్ళీ వృద్ధి పొందుతాడని గమనించిన సజ్జనులు తమకు కష్టం కలిగినా బాధపడరు. అంటే మన శంకర పండితుడు లాగా అన్నమాట. చూసారా బాలలు ఎంత మంచి పురాణ కథలు. నిజంగాను అసలు చాలామందికి తెలియదు పురాణాల్లో దాక్కున్నటువంటి ఇంత మంచి మంచి కథల్ని మనకు అచ్చ తెలుగులో అలతి పదాలతో మనకు పూజ్యశ్రీ స్వామీజీ వారు అనుగ్రహించారు కదా, చాలా బాగుంది కదా. మరి మరో కథ కూడా చూద్దామంటారా, చూద్దాం. శతద్యుమ్నుడు. ధార్మిక మార్గంలో నడిచే వాళ్ళకు ఒకసారి ఊహించని ధర్మ సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి సమాధానాలు ఏ గ్రంథాలలోనూ ఉండవు, ఏ మహాత్ములు చెప్పలేరు. అలాంటి ఘట్టాలు ఎదురైతే మహాత్ములు ఏం చేస్తారు? ఈ సందేహానికి చక్కని సమాధానం రావాలంటే మనం రఘుమహారాజు జీవితంలో ఒక సన్నివేశాన్ని వినాలి. రఘుమహారాజు తన పుత్రుడైన అజమహారాజుకు రాజ్యం అప్పచెప్పి తను వానప్రస్థాశ్రమం గడుపుతున్న రోజుల్లో ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువు నా ప్రాణాలు రక్షించు అంటూ కాళ్ళ మీద పడ్డాడు. రఘుమహారాజు అభయమిచ్చి ఆ విప్రుని తటాలను వెనక్కి లాక్కున్నాడు. ఇంతలోనే ఒక భయంకరాకారుడైన రాక్షసుడు రొప్పుకుంటూ వచ్చి రఘుమహారాజును చూసి కొంచెం భయపడి, రాజా నా ఆహారాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. ఎందుకో కానీ రాక్షసుడు కూడా బాగా నీరసంగానే ఉన్నాడు. రఘుమహారాజు కోపంగా లేచి నిలబడి కళ్ళేర చేసి, రాక్షస దూరంగా నిలబడు, ఎదురుగా ఉన్నది రఘుమహారాజును గుర్తించు, నేను ఈ బ్రాహ్మణుడికి అభయం ఇచ్చాను, అభయం ఇచ్చిన వారిని ప్రాణమిచ్చైనా సరే రక్షించాలి, ఇది కనీస మానవ ధర్మం అని గద్దించాడు. రాక్షసుడు నీరసంగా నవ్వి, రాజా ధర్మం ధర్మం అంటున్నావు, రాజ్యమే వదిలివచ్చిన నీకు ఈ వీరాలాపాలు ఏమి ధర్మం, నా ఆహారాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. నేను నీ పైకి యుద్ధానికి వచ్చి వీరాలాపాలు చేయడం లేదు, సాటి మానవుని రక్షించడానికి రాజ్యాలు ఉండనక్కర్లేదు, ఆపదలో ఉన్నవాడిని రక్షించడానికి మించిన ధర్మం లేదు అంటూ అన్నాడు రఘుమహారాజు. అప్పటికి మరింత నీరసించిన రాక్షసుడు, నిజం చెప్పావు రాజా, ఆపదలో ఉన్నవారిని రక్షించడమే ధర్మం, నేను చాలా కాలంగా ఆహారమే లేక ఆకలితో చావబోతుండగా భగవంతుడు నాకు ఈ ప్రాణిని అందించాడు, ఈ అల్ప ప్రాణితో ఎలాగో ప్రాణాలు నిలబెట్టుకుందామని అనుకుంటూ ఉండగా నీవు నన్ను నోటికందిన అన్నపు ముద్దను లాక్కుంటున్నావు, అసలే ప్రాణాపదలో ఉన్న నన్ను ముట్టుకోకుండానే హత్య చేస్తున్నావు, ఇదేనా నీ ధర్మం అని నిలదీశాడు రఘుమహారాజు. కొంచెం ఇబ్బందులు పడి, ఇతడు విప్రుడు వృద్ధుడు, నన్ను శరణ పొందాడు, దుర్బలను రక్షించడం బలవంతుల ధర్మం అని సమర్థించుకున్నాడు. ఆహా, ఏమి ధర్మం నీది, దుర్బలుడిని మరణించబోతూ ఉన్న నానోటి ముందరి ఆహారాన్ని లాక్కోవడమే నీ ధర్మమా అని రాక్షసుడు ఎదురు ప్రశ్న వేశాడు. రాక్షస, ఆహారమే కదా నీకు కావాల్సింది, నేను స్వయంగా వేటాడి జంతు మాంసం తెచ్చి నీకు ఇస్తాను, ఈ విప్రుడిని వదులు అని రఘుమహారాజు మెల్లగా రాజీకి వచ్చాడు. రాక్షసుడు నీరసంగా నవ్వి, అప్పటిదాకా నేను బ్రతికుంటే కదయ్యా నీవు పెట్టిన ముష్టి నేను తినేది, అయినా భగవంతుడు నా నోటికి అందించిన ఆహారం నాకుండగా నీ దగ్గర ముష్టి ఎత్తవలసిన కర్మ నాకేమి, ఇన్ని మాటలు ఎందుకు, నిజంగా నీకు కరుణ ఉంటే, నీ కరుణ నిజంగా నిస్వార్థమైనదైతే మృత్యుముఖంలో ఉన్న నన్ను రక్షించు, నా ఆహారాన్ని నాకు వదులు అన్నాడు. రఘుమహారాజు చాలా ధర్మ సంఘటనలో పడి ఏది ధర్మమో తేల్చుకోలేక సాక్షాత్తు శ్రీహరిని మాత్రమే ఈ ధర్మ సంఘటాన్ని పరిష్కారం చేయగలని భావించి ఆయనని ఏకాగ్ర బుద్ధితో ధ్యానించి ఆతుడై శ్రీహరి పాహిమామని చేతుడెత్తి బిగ్గరగా అరిచాడు. శ్రీహరి నామం చెవులకు సోకేసరికి క్రూర రాక్షసుడు ఒక రాజయువకుడుగా మారిపోయాడు. రఘుమహారాజు ఆశ్చర్యపోతూ ఉండగా రాజకుమారుడు ఇలా చెప్పాడు. రఘుమహారాజా, నా పేరు శతద్యుమ్నుడు, వశిష్ఠ మహర్షి శాపం వల్ల రాక్షసుడిని అయ్యాను. రఘుమహారాజు దర్శనమై ఆయన నోటి వెంట శ్రీహరి కీర్తన విన్నప్పుడు శాప విమోచనం అవుతుందని ఆయనే అనుగ్రహించాడు. నీ దర్శనం చేత నేను పునీతుడిని అయ్యాను. శ్రీహరి ఈ విధంగా తనకు ధర్మ సంకట పరిష్కారం చేసినందుకు రఘుమహారాజు భక్తి వినమ్రుడయ్యాడు. చూసారా బాలలు, ధర్మ సంకటాలు ఎదురైనప్పుడు మహాత్ములు అనుసరించే పరిష్కార మార్గం దైవధ్యానమే అని తెలిసింది కదూ, దాన్ని ఇప్పటి నుంచే మీరు అభ్యసిస్తారా మరి అంటూ ఇంత మంచి కథను మనకు అందించారు పూజ్యశ్రీ స్వామీజీ వారు. మనకి పిల్లలు వీరు మీకు తెలుసా అంటున్న చక్కని పురాణ కథలకి.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The What's up, my crazy listeners and crazy callers? అందరూ మంచిగా ఉన్నారా? నేను మీ ఎక్స్ప్రెస్ రాజా శశాంక్ వచ్చేస్తున్న మళ్ళీ రచ్చ లేపనికే మైండ్ మీడియా మన అందరి మీడియాల ద వాయిస్ ఆఫ్ నేషన్ అనుకుంటూ ఇక సేమ్ క్రేజీ టాపిక్లు, క్రేజీ ఆన్సర్లు, క్రేజీ మెట్రో పంచ్లు, అరే ఏక్సే జోకులు తీసుకొని ఇక మొత్తం క్రేజీనెస్తో ఏడాది గ్యాప్ తర్వాత క్రేజీనెస్ అనే మెడిసిన్తో మీ ముందుకు వచ్చేస్తున్న మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే 7:30 PM టు 8:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే 7 AM టు 8 AM పసిఫిక్ స్టాండర్డ్ టైం. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ని. ఇక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికే యుఎస్ నుంచి అయితే 484-364-3471, ఇండియా నుంచి అయితే 9888-555-672, స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్ తో కాల్ చేసేయచ్చు.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనము శ్రీదత్త ధ్యానమాలిక చెప్పుకుంటూ అమృత బిందువులు కూడా చెప్పుకుందాము. శ్రీదత్త ధ్యానమాలికలోని ఒక ధ్యాన శ్లోకం. అవారి సంగం జలజాత పత్రం తదైవ పంకేజం మపంక తంకం అదుఃఖమావీక్ష్య చ మాం తథాస్యా ఇతీరయంతం గురుదత్త మీడే. నీళ్లలో పుట్టిన తామరాకు నీటిని అంటుకోదు, బురదలో పుట్టిన పద్మానికి బురద బాధ లేదు, నాకు దుఃఖం లేదు, ఇవన్నీ వివరంగా పరిశీలించే నువ్వు కూడా అలాగే కా అని నన్ను ప్రేరేపించే గురుదత్త దేవుల్ని స్తుతిస్తున్నాను అంటూ ఈ శ్రీదత్త ధ్యానమాలికలోని ధ్యాన శ్లోకం విన్నాం కదా. ఇప్పుడు మనం అమృత బిందువు చెప్పుకుందాము. జీవితం. జీవనము ఒక రైలు ప్రయాణము. కొంతమంది ఎక్కుదురు దిగుదురు, దూర ప్రయాణము చేయుదురు, సొంత ఊరిలోన దిగుదురు, రైలు మాత్రము సొంతము కాదు. సచ్చిదానంద. శ్రీ స్వామీజీ వారి చిటిక కవితల నుండి గాయకునబడింది. అర్థం చూద్దాం. వేదాంత శాస్త్రం యొక్క సారభూతమైన సిద్ధాంతాన్ని ఈ చిటికలో స్వామీజీ మనకు అందిస్తున్నారు. ఈ శరీరం నీది కాదు, నీది అనుకుని నీవు భ్రమపడుతున్నావు. శరీరంలో ఉన్న జీవుడవు నీవు. శరీరాన్ని దాచుకుంటకు పంచలు చొక్కాలు మార్చినట్టుగా జీవుడు తన శరీరాలను మారుస్తూ ఉంటాడు. అందువలన శరీరం నిత్యం అనుకుని దుఃఖాలను అనుభవించవద్దు అని వేదాంత శాస్త్ర వచనం. దీనిని స్వామీజీ వారు రైలు ప్రయాణానికి అన్వయం చేసి బోధిస్తున్నారు. నిజమే, రైలు బండి ఎక్కిన వెంటనే ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటారు, తాము సుఖంగా కూర్చున్నటకు పరుండుటకు అనుకూలంగా వాటిని శుభ్రం చేస్తారు. మరొకరు వారికి కేటాయించిన స్థలంలో పొరపాటున కూర్చుంటే వారితో తగవులాడి తమ ప్రతిభా పాఠవులను ప్రదర్శించి వారిని పంపించి వేస్తారు. పైగా డబ్బిచ్చి కొనుక్కున్నాం, ఈ సీటు మాది అని అమాయకంగా గదమాయిస్తారు. నీ సీట్లో నీవు కూర్చుని ప్రయాణం చేస్తున్నంత వరకు ఆ సీటు నీదే. మరి నీవు దిగవలసిన ఊరు వచ్చేసింది. ఒక్కసారిగా సామానంతా సర్దుకుని కిందకు దిగిపోతావు, కానీ రైలు బండిని, నీ సీటుని, తోటి ప్రయాణికులందరినీ కూడా విడిచిపెట్టేస్తున్నావు కదా. నీ ఊర్లో దిగిన తర్వాత నీకు రైలు బండి మీద వ్యామోహం లేదు. జీవితం కూడా అంతే. ఇది ఒక రైలు ప్రయాణం. బంధుత్వం అనే పేరుతో మనతో చాలామంది కలిసి ప్రయాణం చేస్తారు, కానీ ఈ బంధాలన్నీ ప్రయాణం చేస్తున్నంత వరకే. నీవు దిగవలసిన ఊరు వచ్చేసింది, అంతే. శరీరాన్ని విడిచి జీవుడు వెళ్ళిపోతాడు. ఈ శరీరం మీద కానీ బంధువుల మీద కానీ ఎట్టి వ్యామోహం వాడికి ఉండదు. ఒక్కొక్కడు తొందరగా దిగిపోతాడు, మరొకడు చివరిదాకా ప్రయాణం చేస్తాడు. మధ్యలో కొంతమంది రైలు పెట్టెలోనికి ప్రవేశిస్తారు, కానీ ఎవరి గమ్యం వారిదే, ఎవరికి వారే అనేటువంటి ఈ సూక్తి ఈ చిటుకు సాహిత్యంలో మనకు జీవితం అనే దాని గురించి మనకు చిటుకు కవితల నుండి మనకు పూజ్యశ్రీ స్వామీజీ వారు అందించారు. మరి మళ్ళీ వచ్చే వారం మరో అమృత బిందువుతో మీ ముందుకుంటాను.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.